సంక్రాంతి పర్వదినాన హిమాలయాల నుంచి భారతదేశ జగద్గురు చక్రవర్తిత్వ పీఠము కొరకు ఒక విశేషమైనటువంటి శక్తిధారలు రిలే అవుతున్నాయి. కొంచెము మీరు జాగ్రత్తగా పట్టుకోగలిగితే, కొంచెం తీవ్ర ప్రయత్నం ఏం చేయక్కర్లేదు, మీరు కూడా ఆ శక్తిధారలను పట్టుకోగలరు. ఆ శక్తిధారల యొక్క పనిని నిర్ణయించటానికి, లేకపోతే ఆ శక్తిధారలని ఉపయోగించుకోవటానికి ఒక విశేషమైనటువంటి యంత్రం కావాలి. పెట్రోల్తో నడిచేటటువంటి మెషిన్ ఒకలాగుంటుంది, డీజిల్తో నడిచేటటువంటి పెట్రోల్ మెషిన్ ఇంకోలాగుంటుంది, కెరసిన్తో నడిచేటటువంటి యంత్రం ఇంకోలాగుంటుంది. హిమాలయాలలో వస్తున్నటువంటి ఆ విశేష శక్తిధారల కొరకు యంత్రాలకి శిరోమణి అయినటువంటి యంత్రరాజమును శ్రీ యంత్రాన్ని మార్చవలసి వచ్చింది. ఆ మార్చటానికి కూడా ప్రేరణ నలుగురు కుమారులు. ఈ సంపూర్ణ సృష్టికి, భూమికి కాదు, నేను చెప్పిన మాట అర్థం చేసుకోండి, సంపూర్ణ సృష్టికి కేంద్రీకరించేటటువంటి నిరంతరము 16 ఏళ్ల వయసులో ఉండేటటువంటి నలుగురు కుమారులు ఉంటారు, సనత్ కుమారులు అని పేరు వాళ్ళది. వాళ్ళ శక్తిధారలను అనుసరించి ఈ యంత్రాన్ని తయారు చేశాం. అదే అక్కడ మీరు చూసి ఉంటారు, మహాకాల చక్రవర్తి యజ్ఞము యంత్రము. ఇదేంటో కాస్త అర్థం చేసుకుని ఇప్పుడు ఇవ్వబోతున్నటువంటి దీక్ష దానికి సంబంధించినటువంటి దీక్ష కనుక, ఈ దీక్షకే గత 3 సంవత్సరాలుగా మీకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేను అంచెలంచెలుగా తీసుకుని వస్తూ ఉన్నా. కానీ గత 3 ఏళ్లుగా నాతో పాటు ఉండి చేస్తున్న వాళ్ళైనా, ఇవాళే మొదటిసారి దాని గురించి విన్నా, కారు ప్రిపరేటరీ స్టేజ్లో ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు విన్నా కారు గురించి, కొత్త మోడల్ కారు ఏదో వచ్చింది కానీ ఆ రోజే చూసి మీరు కారు కొనుక్కున్న కారు అదే, ఇంకేత మూడేళ్ల బట్టి నాతో ఉన్న వాళ్ళకి ఏదో స్పెషల్గా యంత్రం ఎక్కువ పనిచేస్తుందేమో అనేటటువంటి అపోహ వద్దు. ఉపయోగించుకునే వాళ్ళకి ఎప్పుడూ పనిచేస్తుంది, ఉపయోగించుకోవడం చేత కాకపోతే పక్కన ఉంటుంది. అది ఈ శ్రీ యంత్రము యొక్క గొప్పతనం ఏమిటి అంటే, దేన్నైతే మార్చి ఈ శ్రీ మహాకాల చక్రవర్తి యంత్రముగా రూపొందించాము, దాని యొక్క గొప్పతనం ఏంటి అంటే, భారతదేశంలో ఆదరణీయత సన్మానము, ఎవరికైనా మనము సన్మానం చూపించాలి, వాళ్ళని ఆదరించాలి అంటే వాళ్ళ పేరు ముందు శ్రీ రాస్తాం మనం. ఎందుకు రాస్తామో చాలామంది, శ్రీ అని ఎందుకు రావాలి, గారు అని రాస్తాం కదా చివరిలో, ముందు శ్రీ ఎందుకు పెడుతున్నాం మనం. తిరుపతి కూడా శ్రీపతే అసలు, అది తిరు అంటే శ్రీ అనే అర్థం. శ్రీశైలము, ఈ శ్రీ అనే పదమే భారతదేశం యొక్క సౌభాగ్యము. ఆ శ్రీ అంటేనే సౌభాగ్యం అని అర్థం. దాన్ని ఇచ్చేటటువంటి మెషిన్ శ్రీ యంత్రము, దాన్ని ఉపయోగించుకునేటటువంటి వ్యక్తులు పేరు ముందు శ్రీ కలిపేవాళ్ళం మనం. చివరికి శ్రీ యంత్రాన్ని మర్చిపోయాం, శ్రీ ఎందుకు రాస్తామో కూడా మర్చిపోయి చివరికి 1108 అని శ్రీ అనేస్తాం. 1108 సార్లు శ్రీ అనాలి మీరు, అనో ఏం చేస్తాం, పేరు ముందు 1108 శ్రీ, ఇంకా 1108 శ్రీ అంటే ముందు 108 శ్రీ అని కూడా అనేయచ్చు. ఏముంది దాని అర్థం, అది కాదు. 108 అని ఎందుకు పెడతామంటే, మహాత్ముల పేరు ముందు వాళ్ళు ఆ శ్రీ యంత్రాన్ని, అన్ని యంత్రాలను వాళ్ళు ఉపయోగించుకోగలరు సక్సెస్ఫుల్గా. రథులు, మహారథులు, అతిరథులు, మహాభారత యుద్ధంలో మనం చదువుతాం. మహారథులు అంటే 4 గుర్రాలతో పూడ్చినటువంటి రథాన్ని స్వయముగా నడుపుతో బాణాలు వేయగలిగేటటువంటి వ్యక్తి. 4 గుర్రాలు, ఒకటి అటుపోతూ ఉంటుంది, ఒకటి ఎడబోతూ ఉంటుంది, దాన్ని వాడే కంట్రోల్ చేసుకోవాలి, బాణాలు వాడే వేయాలి. అలాగా 108 శ్రీ, 108 శ్రీ అంటే అర్థం ఏంటి అంటే, ఈ శ్రీ యంత్రాన్ని, ఒక శ్రీ యంత్రాన్నే మనం ఉపయోగించుకోలేము, ఉపయోగించుకోవడం చేత కాదు. కానీ 108 శ్రీలు మహానుభావుల ముందు పెట్టడంలో అంతరార్థం ఏంటి అంటే, వాళ్ళు అన్ని శ్రీ యంత్రాలను ఉపయోగించుకోగలరు. ఇప్పుడు మీకు అందించేటటువంటి శ్రీ యంత్రము మళ్ళీ భారతదేశానికి ఆ శ్రీతత్వాన్ని, శ్రీతత్వానికే బీజాక్షరముల గురించి వివరించే నిఘంటువులో చక్రవర్తి అనే పేరు కూడా ఉంది. శ్రీ అన్న, చక్రవర్తి అన్న ఒకటే. అంచేత ఆ శ్రీ యంత్రము శ్రీ మహాకాల చక్రవర్తి యంత్రముగా మారింది. ఒకసారి ఆ యంత్రాన్ని చూడండి, అదే అక్కడ పెద్దగా వేలాడదీసి ఉంది. ఈ శ్రీ మహాకాల చక్రవర్తి యంత్ర దీక్షే ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్నా. కానీ ఈ దీక్షనే యజ్ఞ రూపంలో మీకు ఇరువురికి అందించాను. ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్రపాద యజ్ఞము ఈ శ్రీ యంత్రానికే ఇంకొక రూపం. ఏమిటి అసలు ఈ శ్రీ చక్రము, శ్రీ మహాకాల యంత్రము అంటే మీ శరీరాలే. అది నేను మీకు ఇచ్చే దీక్ష. మీ శరీరాలను మీరు ఉపయోగించుకోగలగడం, మీకు అనిపిస్తోంది మీ శరీరాలను మీకు ఉపయోగించుకోగలరని, మీరు ఉపయోగించుకోలేరు. పొద్దున్న 4 గంటలకే అలారం పెట్టుకుంటారు అందరూ లేద్దామని, అలారం మోగుతుంది మీరు లేవరు. అంటే ఏమైంది, యంత్రాన్ని మీరు ఉపయోగించుకోవటంలే, ఈ శరీరాన్ని మీరు ఉపయోగించుకోవటంలే, శరీరము మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. ఈ శ్రీ మహాకాల చక్రవర్తి యంత్రము మీ చక్రాలలో వర్తిస్తో, చక్రవర్తి అంటే చక్రములో తిరిగేది, చక్రములో తిరిగేది ఆ మహాకాల స్వరూపం ఎలా తిరుగుతోందో మీకు మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా నేను అందిస్తూనే ఉన్నాను. దాని యొక్క భౌతిక స్వరూపము ఆ యంత్రం పైన చివరిలో 4 భూపురం అని చెప్తూ ఉంటాం. ఈ 3 గీతలు ఇలా ఉన్నాయి, తర్వాత మీరు దగ్గరగా చూసుకోవచ్చు. ఇది 28 నక్షత్రాలు ప్రపంచంలో ఉన్నటువంటివి, మన మానవ జాతిని ప్రభావితం చేస్తాయి. నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి, కానీ అన్ని నక్షత్రాలు మానవ జాతిని ప్రభావితం చేయవు. ఋషులు చాలా జాగ్రత్తగా నక్షత్రాల యొక్క స్వరూపాన్ని గమనించి 28 నక్షత్రాలు మాత్రమే, అంటే 27 + 22 నక్షత్రం ఒకటి ఉంది మధ్యలో, చాలామంది దాన్ని గమనించుకోరు, అభిజిత్ తారా అంటాం మనం. 22వది అటు సూర్యుడు ఇటు చంద్రుడు యొక్క కలియుగతో ఏర్పడుతుంది అది, దాన్నే మన మానవ శరీరంలో సుషుమ్న అని పిలుస్తూ ఉంటాం. ఈ దాన్ని, ఈ మహాకాల చక్రాన్ని ఉపయోగించుకోవటానికి మొట్ట మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, కరెంట్ మన దగ్గర వరకు రావాలి అంటే ప్లగ్లో మూడు పాయింట్స్ ఉంటాయి, న్యూట్రల్ ప్లస్ మైనస్. అలాగే సంపూర్ణ మానవ జాతి కాకుండా ఇంకా అనేక జాతులు ఉన్నాయి. ఆ జాతులతో రాబోయే 2-3 సంవత్సరాలలో మీకు చాలా దగ్గర పరిచయం ఏర్పడుతుంది. మీలో చాలామంది దానికి తగిన మానసిక స్థితి కలిగి ఉన్నారు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపరుసులు, అప్సరసలు, ఇలా రకరకాల మీకు ఏదో రకరకాల పిచ్చి పిచ్చి భ్రమలు ఉన్నాయి వాళ్ళ గురించి. అవంతా కరెక్ట్ కాదు. మీరు మీ మనసులో ఉన్న నాటుకుపోయినటువంటి భావాలు మీరు మర్చిపోతారు వాళ్ళతో పరిచయం అయ్యాక. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కిం పురుషులు, ఛాయా పురుషులు, వీరభద్రులు, రకరకాల మానవేతర స్థాయి కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మన మధ్య తిరుగుతారు. కానీ తిరిగితే వాళ్ళ భాష మీకు రావాలిగా. ఇప్పుడు జర్మన్ వచ్చాడు అనుకోండి, ఇక్కడ వస్తాడు, తెలుస్తుంది వాడు మన దేశీయుడు కాడు. తెల్ల తోలు ఉంటుంది, బాగానే ఉంటుంది, కొంచెం దృఢంగా ఉంటాడు మనకంటే. ఏం మాట్లాడతారు మీరు వాళ్ళతో? వాడికైనా మన తెలుగు రావాలి, లేకపోతే మీకైనా వాడి జర్మన్ భాష రావాలి. అలాంటి గందరగోళం లేకుండా ఋషులు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ స్థాయి వ్యక్తులతో అయినా, ఏ జాతి వ్యక్తులతో అయినా, ఏ జాతి వ్యక్తులు అంటే నా ఉద్దేశం భారతీయుడా ఇంగ్లీష్ వాడా అని కాదు, ఈ జాతులు నాగులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, వాళ్ళతో మాట్లాడటానికి ఒక అద్భుతమైనటువంటి భాషని డెవలప్ చేశారు, ప్రకృతి యొక్క భాష. గులాబీ పువ్వు వాసన, మీరు రోజన్నా గులాబీ అన్నా గులాబీ పువ్వు వాసనే వేస్తుంది. ప్రకృతిలో దాని వాసనలో ఏం మార్పు ఉండదు. వాడు ముక్కు పొడుగ్గా ఉన్నా, మెత్తగా ఉన్నా, ముక్కు బదులు 2 కన్నాలే ఉన్నా, ఆ గులాబీ వాసన గులాబీ వాసనలాగే ఉంటుంది. అలాగే ప్రకృతిలో 3 శక్తులు ఎప్పుడూ మారవు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సూర్య చంద్రాగ్ని లోచన అంటాం దాన్ని, చిదగ్ని కుండ సంభూత అని కూడా లలిత శాస్త్రనామాల్లో చెప్తూ ఉంటాం దాన్ని. రకరకాల పేర్లు ఒకే దానికి, కానీ రకరకాల పేర్లలో 3 మంత్రాలు ఇవాళ మీకు అందిస్తున్నాను నేను. మీకు ఇదివరకు అందించినవే మళ్ళీ మళ్ళీ ఆ దీక్షని మనం రివైవ్ చేసుకుంటాం, మళ్ళీ ఆ పట్టుని దాని మీద మనం తెచ్చుకోవటానికి. సూర్యుడితో సంబంధం పెట్టుకోవటం ఎలా, చంద్రుడితో సంబంధం పెట్టుకోవటం ఎలా, సూర్యుడు చంద్రుడితో కలిపి అగ్నితో సంబంధం పెట్టుకోవటం ఎలా, ఇవి 3 మంత్రాలు. మొదటి మంత్రము తీసుకోండి, కళ్ళు మూసుకొని నడువును తయారుగా ఉంచుకోండి. గాయత్రి మంత్రము. గాయత్రి మంత్రం గురించి రకరకాల భావాలు ఉన్నాయి. వీళ్ళు చేయొచ్చా, వాళ్ళు చేయకూడదా, పిల్లలు చేయొచ్చా? గాయత్రి మంత్రం అంటే సూర్యుడితో సంబంధం పెట్టుకునే మంత్రము అని అర్థం. సూర్యుడితో మీరు సంబంధం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సూర్యుడు మీతో సంబంధం కలిగి ఉన్నాడు ఆల్రెడీ. ఆ సూర్యుడే లేకపోతే మనం జీవించలేం, ఓ చెట్టు పెరగదు, ప్రపంచం అంతా రోగాణువులతో నిండిపోతుంది. ఆ సూర్యుడే మనకి పోషణ, మనం తినే ఆకులు కానీ ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూర్యకిరణాలు ఉంటేనే. ఆ సూర్యకిరణాలే లేకపోతే ఏ వనస్పతి పెరగదు, ఆహారం లేదు. మనకి జీవితాన్ని ఇస్తున్నటువంటి దేవాది దేవుడు, ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆ సూర్యుడు. మరి ఆ సూర్యుడిని మనం కొలవాలా వద్దా? కొలవాలి. ఎలా? కరెంట్ ఉంది, మైక్ ఉంది, అంతా ఉంది, కానీ ఇప్పుడు మైక్ ఇక్కడ పంచి అయిపోతే నిస్సహాయుణ్ణి నేను. దీని గురించి తెలిసిన్నవాడు, దీన్ని ఎలా బాగు చేయాలో తెలిసినవాడు వచ్చి బాగు చేస్తే మళ్ళీ మైక్ పనిచేస్తుంది. అలాగే సూర్యకిరణాలు వస్తున్నాయి సరే, కానీ ఆ సూర్యకిరణాలను మనం ఉపయోగించుకోవడం చేత కాకపోతే లాభం లేదు. ఆ సూర్యకిరణాలను ఎలా ఉపయోగించుకోవాలో గాయత్రి మంత్రం నేర్పుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కొంచెం సహజంగా ఆలోచించగలిగితే మీకు అసలు ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి గందరగోళము రాదు. ఓ విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకున్నాడు, ఒక వశిష్ఠుడు గాయత్రి మంత్రాన్ని, ఈ గాయత్రి మంత్రాన్నే. ఈ గాయత్రి మంత్రంలో ఏం లేదు, ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నాడు. ఆత్రేయ వాళ్ళు ఈ తెలుగు మాటలే ఉపయోగిస్తారు, అద్భుతమైనటువంటి పాటలు రాస్తారు. మనం దాన్నే సమానంగా కరెక్ట్గా ఉపయోగించుకోలేము. పదాలు అవే, భాష అదే, కానీ తేడా ఎక్కడుంది? దాని విజ్ఞానాన్ని మీరు అలవాటు చేసుకుంటే ఆ సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకుంటాం. ఈ కాలంలోకి వస్తే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఏ యుగం వాడో మనకు తెలియదు, కానీ ఈ యుగంలోనే 1867-70 ఆ ప్రాంతాలలో, కరెక్ట్గా చెప్పాలంటే 1875వ సంవత్సరంలో నవంబర్ మాసంలో దయానంద సరస్వతి ఉపయోగించుకున్నాడు గాయత్రి మంత్రాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఉపయోగించుకున్నారు అంటే ఓ శ్రీరామ శర్మ ఆచార్య కనిపిస్తారు. మన మిగతా వాళ్ళు అందరూ మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది గాయత్రి మంత్రాన్ని చేస్తారు. ఏది ఆ ఫలితం? ఏది ఇంకో దయానంద సరస్వతి, ఏడి ఇంకో శ్రీరామ శర్మ ఆచార్య, ఏడి ఇంకో విశ్వామిత్ర ఎందుకు లేడు? మంత్రాన్ని అవుతే పట్టుకున్నాం, కానీ మంత్రాన్ని ఉపయోగించుకోవటం మనం మర్చిపోయాం. వినియోగ అంటాను తప్ప దేనికి వినియోగిస్తారు మీరు? అసలు మీకు కష్టాలు వచ్చాయి, ఎక్కడికి పరిగెడతారు? ఎక్కడికి పరిగెట్టే కళ్ళే మీకు గాయత్రి మంత్రం వినియోగించుకోవటం వస్తే అది నేర్పటానికి ఇవాళ మీరు బీజాలు వేసుకుంటే మన పిల్లవాడిని డాక్టర్ చేద్దాం అనుకుంటాం. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటాయి, వాడు డాక్టర్ అయ్యేసరికి ఎంత అవుతుంది? 25-26 ఏళ్ళు వస్తాయి. అంతే తప్ప ఒక రోజులో డాక్టర్ అయిపోడు. అంచేత మీరు దీక్ష తీసేసుకున్నారు కదా అని ఇవాళ మీరు కూడా గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకోగలుగుతారా? ఖచ్చితంగా ఉపయోగించుకోలేరు. కానీ ఏమి చేయగలరు? మీరు నాతో సహకరిస్తే చెప్పినట్టు ఎలాగైతే ఒక MBBS డాక్టర్ అవటానికి ఎంత కష్టపడతాం మనం మన పిల్లల్ని. పొద్దున్నే వాళ్ళు 4:30 ట్యూషన్కి వెళ్తే మళ్ళీ రాత్రి పాఠం 10:30 వస్తారు, వచ్చిన టీవీ చూడనివ్వం వాళ్ళని, మళ్ళా చదువు అంటాం. మరి ఈ మంత్ర సాధన అలా చేస్తున్నామా మనం? అలా చేస్తే మీకు పలుకుతుంది. మంత్రం పలక్కపోవటానికి అదొకటే కారణం, సాధన రాహిత్యము. కానీ మంత్రం ఇదే, మంత్రంలో యుగ యుగాలుగా ఏ మార్పు లేదు. కళ్ళు మూసుకుని 3 సార్లు ఈ మంత్రాన్ని నేను ఉచ్చారణ చేస్తాను, నాతో పాటు 5 భాగాలుగా ఉచ్చారణ చేస్తాను. నేను చెప్పాక మీరు చెప్పండి, మనస్ఫూర్తిగా ఆర్తిగా స్వీకరించండి. మంత్రాన్ని స్వీకరించడానికి ఒక ముద్ర ఉంది, హృదయ దాన ముద్ర అని పేరు దాన్ని. రకరకాల పేర్లు దానికి. దాని ఉద్దేశం ఏంటంటే నా హృదయాన్ని ఆ శక్తికి సమర్పిస్తున్నాను. ఇలా చేపెట్టుకోండి, మీకు అందరికీ తెలుసున్నదే అది. మానవ శరీరము మహాకాల యంత్రం ఇది. ఈ మహాకాల యంత్రంలో ఇడ పింగళ బటకన వేళ నుంచి ఆ 2 శక్తిధారలు లోపలికి వెళ్తూ ఉంటాయి. ప్లగ్ పెడితే కరెంట్ ఎలా వస్తుందో ఇలా మీరు ఎప్పుడైతే ప్లగ్ పెట్టుకుంటారో ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిధారలు మీలోకి వస్తాయి. సహజంగా ప్రకృతిలో ఉన్న శక్తికి వేరే ప్లగ్ పెట్టుకోక్కర్లే. మీరు ప్లగ్ వెళ్ళి మీద ఉంచుకోండి, నా వైపు చూడొద్దు ఎవరు. శరీరంలోంచి, ప్రకృతిలోంచి శరీరం స్వీకరిస్తుంది ఇంకా శక్తిని, గాయత్రి మంత్ర శక్తిని. మనస్సు నిర్మలంగా ఉంచుకోండి. ఈ గాయత్రి మంత్రాన్ని సర్వజనీనము చేసినటువంటి ఒక మహావ్యక్తి ఉన్నాడు, మీరందరూ చేసుకోండి అని చెప్పినటువంటి ఒక మహావ్యక్తి. ఆ వ్యక్తికి కృతజ్ఞత చెప్పకపోతే మనం మనుష్యులమే కాదు, మనకి ఒక దానికి అర్హత ఇచ్చినటువంటి వ్యక్తిని మనం గుర్తించుకోకుండా. సైన్స్లో కూడా ఒక నియమాన్ని ఏదైనా మనం చెప్ నా వైపు చూడొద్దు, మీరు బతకన వేలు చూడాలి. సైన్స్లో కూడా న్యూటన్స్ లా అని చెప్తాం, అతను కనిపెట్టాడు కనుక, కానీ అతను చేసింది ఏం లేదు, అది ప్రకృతిలో ఉన్నదే. అలాగే ఈ గాయత్రి మంత్రాన్ని మీ అందరి వరకు తీసుకొచ్చినటువంటి మహావ్యక్తి శ్రీరామ శర్మ ఆచార్య, ఆయనకి 3 సార్లు నమస్కరిద్దాం. ఓం శ్రీరామ శర్మ ఆచార్య సద్గురు పాదుకాభ్యాం నమః. 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 బొటకని వేలు మీదే దృష్టి ఉంచుకుని ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
ధియో యో నః ప్రచోదయాత్
ఓం
ఓం
భూర్భువ స్వః
భూర్భువ స్వః
తత్సవితుర్వరేణ్యం
తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్
ధియో యో నః ప్రచోదయాత్
మెల్లిగా తలపైకి ఎత్తండి. ఇది గాయత్రి మంత్రం. సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకునేటటువంటి మంత్రము. మనమందరము కలిసి ఈ స్థలాన్ని ప్రపంచం నుంచి పారిపోయేటటువంటి సన్నాసులకి కేంద్రముగా కాకుండా భారతదేశాన్ని మళ్ళా తిరిగి ఆ అక్షయ పాత్రలను ఇవ్వగలిగేటటువంటి వ్యక్తుల సమూహంగా మారుద్దాం. మార్చడానికి మనం కష్టపడాలి, చాలా కష్టపడాలి. మనం అందరం కలిసి కష్టపడదాం. ఆ కష్టపడటానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పరచడానికి రేపే ఇక్కడ ఈ నాలుగు మంత్రాలకి ఇవాళ ఈ మహాకాల యంత్రానికి సంబంధించేటటువంటి ఋషులు ఏడుగురు ఉన్నారు. అందులో నలుగురికి ఇక్కడ దానికి కావలసినటువంటి నిజమైన రీసెర్చ్, కబుర్లు చెప్పే రీసెర్చ్ కాదు, ఇవాళ మనం రీసెర్చ్ చేస్తే 2-3 నెలల తర్వాత మనం చూపించగలగాలి ఫలితాన్ని మనుషులకి. అలాంటి రీసెర్చ్ చేయటానికి కేంద్ర బిందువుగా మారుద్దాం మనం. కానీ మీరందరూ సహకరించాల్సిందే, నేను ఒక్కడిని ఏమీ చేయలేను, గ్యారంటీ అది. రీసెర్చ్ ఫౌండేషన్లో సైంటిస్టులు లేకుండా డైరెక్టర్ కూర్చొని ఏం చేస్తాడు, ఈగలు తోలుకోవాలి కదా. అంచేత సూర్య విజ్ఞానాన్ని మీ వరకు తీసుకురావటానికి ఇక్కడ సూర్య విజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి, కుండలిని విజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. కావలసిన వాళ్ళు తీసుకోండి, చదవండి, వాటిని మదించండి. తీసుకుని పక్కన పెట్టుకోవటం కాదు. టెక్స్ట్ బుక్స్ ఎలా చదువుతామో అలా చదువుదాం మనం. ఇంకొక చిన్న రహస్యం మీకు మనసులో గుర్తుంచుకొని మీరు ప్రాక్టీస్ చేయటాన్ని నేను చెప్పేది ఏంటంటే, సూర్య విజ్ఞానాన్ని మీరు పూర్తిగా ఆచరణలోకి తెచ్చుకోవాలి అంటే ఒక రామాయణం చాలు. రామాయణం అంతా కూడా సూర్యవంశం యొక్క కథే. సూర్యవంశపు రాజులు కాదు, సూర్యవంశపు అంటే సూర్యుడి యొక్క కిరణాల కథలవి. ఒక్కొక్క సూర్యకిరణం ఒక్కొక్కలాగా మారుతుంది. మన శరీరము కూడా ఆ సూర్యకిరణాల ద్వారానే నిర్మించబడి ఉంది. మనం అందరం కూడా రామాయణ వంశీయులమే, సూర్యవంశీయులమే. అంచేత రామాయణాన్ని కూడా చాలా జాగ్రత్తగా చదవండి. తర్వాత ప్రకృతిలో రసాన్ని ఇచ్చేటటువంటి ఒక గ్రహం ఉంది, చంద్రగ్రహం. రసో వైసహ రసోహమప్సు కౌంతేయ భగవద్గీతలో చెప్తూ ఉంటాడు. ఈ ఔషధులు ఉన్నాయే, ఈ పువ్వులు ఉన్నాయి, ఈ ఆహారం ఉంది, ఈ ఆహారంలో మనకి కావలసినటువంటి ఆ శక్తిని చంద్రుడి యొక్క కిరణాలు నింపుతాయి వనస్పతులలో. ఆ చంద్రకిరణాల విద్యనే శ్రీ విద్య అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ శ్రీ విద్యకి ఒక మహామంత్రం ఉంది, షోడశీ మంత్రం అని. ఇది కూడా ఒకప్పుడు గుప్తంగానే ఉండేది, కానీ ఇప్పుడు అన్నీ ఎలాగైతే బహిర్గతం అవుతాయో. ఎందుకు బహిర్గతం అవుతున్నాయంటే, సాధన చేయవలసిన వాళ్ళు చేయటం లేదు, దీక్ష తీసుకున్న వాళ్ళు చేయటం లేదు, ఉడుగులు వేసుకున్న వాళ్ళు ఆ దంజాన్ని తీసుకెళ్ళి మేకు పెడుతున్నారు. చేరా బాబు అని చెప్తే వాడు చేయడు, ఇంకోళం చేయనివాడు. ఎలా దేశం ఎలా అభివృద్ధిలోకి వస్తుంది? మనస్సు ఉండి, ఆర్తి ఉండి ఎవడైనా చేస్తే ఋషులు ఎప్పుడూ అడ్డు తగల్లే. మీకు ఆర్తి ఉంటే ఈ విద్యను నేర్చుకోవాలని ఉంటే రండి నా దగ్గరికి. విద్యని సాధించటానికి, కష్టపడటానికి, తపస్సు చేయటానికి రండి. మామూలుగా ఆషామాషిగా రావటానికి కాకుండా ఈ శ్రీ విద్య యొక్క మంత్రము షోడశీ మంత్రము అని పేరు. దీన్ని మనకి సర్వజనీనము చేసినటువంటి వ్యక్తి అక్బర్ కాలానికి సమకీలు కాళికుడు. మన కృష్ణానది ఒడ్డునే అవతరించాడు ఆయన. చాలామందికి ఆయన పేరు కూడా తెలియదేమో. ముందు ఆయనకి నమస్కారం చేసుకుందాం. ఈ మంత్రాన్ని ఆయన అందరికీ అందించాడు కనుక. ఆయన ఏం రాశాడు అంటే, ఈ శ్రీ విద్య గురించి నేను చేసిన శ్రమ ఒకే ఒక వ్యక్తికి అర్థమవుతుంది, అదే ఆదిశంకరాచార్యులు వారు. మిగతా వాళ్ళెవ్వరికి నా శ్రమ అర్థం కానే కాదన్నాడు. అంత గొప్పవాడు ఆయన రాసుకున్నాడు. ఆయన ఆత్మహత్య రాసుకుంటూ నేను చేసింది ఏంటో ఎవరికీ అర్థం కాదు, అది అర్థం ఎవరికవుతుంది అంటే ఆదిశంకరాచార్య వారికి అర్థం అవుతుంది. ఆదిశంకరాచార్య వారి స్థాయి మీకు తెలుసు కదా, అలాంటి వాడు ఎవడైనా అవుతే అర్థం అవుతుందని. మనకు అర్థం అవ్వాల్సిన పని లేదు. ఆయన గొప్పతనానికి మనం సరెండర్ అయిపోయి సమర్పణ చేసుకుని గురుదేవా నేను రెడీగా ఉన్నాను, నాకు తెలియదు ఏం చేయాలో, నువ్వు బాధ్యత తీసుకుంటాను అని వాగ్దానం చేశావు, నేను నన్ను నీకు సమర్పిస్తున్నాను, ఉపయోగించుకో నన్ను అనే భావనతో మళ్ళీ ముద్ర. ఆయనే మనకి ఈ శ్రీ విద్యకి గురువు. ఓం శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. ఓం శ్రీం లోల లక్ష్మీధర దేశికాచార్యాయ నమః. మంత్రము మూడు భాగాలుగా చెప్తాను. అలవాటుండి చెప్పగలిగే వాళ్ళు చెప్పేయండి, చెప్పలేక కొత్తగా ఉన్న వాళ్ళు ఉచ్చారణ చేయలేకపోతే వినండి, తర్వాత రాసుకుందరు కానీ. శ్రీం క ఏ ఈల హ్రీం. నేను అన్నాకే అనండి. హస కహల హ్రీం సకల హ్రీం శ్రీం క ఏ ఈల హ్రీం. హస కహల హ్రీం సకల హ్రీం శ్రీం క ఏల హ్రీం. హస కహల హ్రీం సకల హ్రీం. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి మంత్రము. చంద్ర విద్య ఎలా ఉపయోగించుకోవాలో భగవద్గీతలో కూడా ఈ చంద్ర విద్య తెలియకపోతే యోగమే లేదన్నాడు. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్తి సంయమే. రాత్రి సాధన చేసేవాళ్ళు నవరాత్రులు అంటాం, శివరాత్రి అంటాం, పగలు పూజ చేస్తాం. ఏం చేస్తాం మనం అసలు? అలాగా మన సాధనా విధానాలన్నీ కూడా ఒక విధంగా ప్రశ్న పెట్టుకుపోయాయి. నవరాత్రి సాధనలు అంటాం దాన్ని. ఎప్పుడు సాధన చేస్తాం? రాత్రులు ఏవరు సాధన చేసామని ఇంతవరకు నేను చూడలే. కారణం వాళ్ళది కాదు తప్పు, తరతరాలుగా మనకు అందించినటువంటి విధి విధానాల్లో లోపాలు వచ్చాయి. ఇంకా వాళ్ళ లోపాలు వచ్చాయని మనం బాధపడద్దు. మనం సవ్యంగా చేసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తే మనకేంటి? రాత్రిళ్ళు శ్రీ విద్యను, పగలు గాయత్రి మంత్రాన్ని. అందువల్ల ఈ ఆశ్రమంలో, ఈ ఆశ్రమం ఉన్నంత వరకు నిరంతరము పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు గాయత్రి మంత్రం వినిపిస్తూనే ఉంటుంది. సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు షోడశి మంత్రం వినిపిస్తూనే ఉంటుంది, గ్యారంటీగా. ఆ వినిపించటానికి మీరు ఎవరైనా సహాయపడగలిగితే ముందుకు రండి, పేర్లు ఇవ్వండి. దానికి కావలసిన విధానాలు అవి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మీకు చెప్తారు. ఇంకొక చిన్న రహస్యం ఉంది అక్కడ. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది. ఈ మధ్యకాలంలో సూర్యాస్తమయమై చంద్రుడు ఉదయించని మధ్యకాలాన్ని సంధ్యాకాలము అంటాం మనం. అలాగే రాత్రి అవుతుంది, రాత్రి పూర్తయిపోయి మళ్ళా ఉషోదయం కాబోతోంది, దాన్ని సంధ్యాకాలం అంటాం. ఏమవుతుంది అక్కడ? సూర్యుడు అస్తమిచ్చి చంద్రుడు ఉదయిస్తాడు, లేకపోతే చంద్రుడు అస్తమిచ్చి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ మధ్యకాలాన్ని అగ్నికాలము అని కూడా అంటాం. అప్పుడు దీపాలు పెడతాం మనం, సంధ్యాకాలంలో దీపాలు పెడతాం. ఆ అగ్ని విద్య ఇంతవరకు కూడా ఒక మంత్రంలో ఋషులు చెప్పినా మీ వరకు రాలే. దాన్ని ఇక్కడ అనుగ్రహ మాలా మంత్రంగా మీకు అందించబడింది. గాయత్రి మంత్రము, షోడశి మంత్రము రెండు కలిసిపోయాయి అక్కడ. ఈ రెండింటి కలయికలో, ఈ సూర్యచంద్రుడు యొక్క కలయికలో, ఇడాపింగళ నాడుల శ్వాస కలయికలో ఆ కుండలిని శక్తి ఎప్పుడో జాగ్రత్త అవుతుంది. దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం. ముందు ఆ అగ్ని మంత్రాన్ని స్వీకరించండి మీరు. దీన్నే మనం అనుగ్రహ మాలా మంత్రము అంటాం. దీన్ని మాత్రము మీరు జపం చెయ్యరు, వింటారు మీరు. ఇప్పుడు నాతో పాటు ఉచ్చారణ కూడా చేయకండి మీరు. మూడుసార్లు నేను ఉచ్చారణ చేస్తాను, వినండి. నిద్ర ఎప్పుడు లేస్తారో అప్పుడు మొహం కూడా కడుక్కోకుండా, కళ్ళు కూడా తెరవకుండా ఈ మంత్రాన్ని రోజుకి ఒక్కసారి మాత్రమే మీరు ఉచ్చారణ చేస్తారు. ఇచ్చే సంధ్యాకాలం అంటే అర్థం చెప్పాను కదా, సూర్యుడు చంద్రుడు కలియడం. మనలోని సూర్యుడు నిద్రపోతే నిద్ర అంటాం దాన్ని, మెలకుగా రాత్రల్లా చంద్రుడు ఉంటాడు, మళ్ళీ మనం మెలకు వస్తే సూర్యుడు వస్తాడు. అంచేత కళ్ళు తెరవకుండా మెలకు రాగానే ఈ మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేద్దరు కానీ ఇప్పుడు వినండి అంతే. రెండు చెవులలోంచి మీ హృదయంలోకి ఆ మంత్రం వెళ్తున్న భావన చేసుకోండి. ఎడం చెయ్య కింద కుడి చేయి పైన ఇలా పెట్టుకోండి అంతే. కళ్ళు మూసేసుకోండి, వినండి. ఎవ్వరు ఉచ్చారణ చేయరు ఈ మంత్రాన్ని. ఇది ఒక్క పొద్దున్న పూట మీకు మెలకు వచ్చినప్పుడు కళ్ళు తెరవకుండా ఒకసారి మాత్రమే ఉచ్చారణ చేసుకుంటారు. దాని విధి విధానాలు ఇక్కడ కార్యకర్తలు అడిగితే చెప్తారు. ముందు మంత్రాన్ని వినండి, వింటమే ఉచ్చారణ చేయకండి. దీనికి గురుస్థానంలో సప్త ఋషులు కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి ఆరు నక్షత్రాలకు సంబంధించినటువంటి ఒక విశేషమైనటువంటి శక్తిధారలు ఉన్నాయి, వాటినే ఇక్కడికి దింపుదాం రేపటి నుంచి అని మన ప్రయత్నం. ఆ సప్త ఋషులు మన శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలు, ఆ చక్రవర్తిత్వము అది మనకి గురుత్వం వహిస్తాయి. ఆ సప్త ఋషులు, ఆ సప్త ఋషులకి నమస్కరించి పూర్తి ఏకాగ్రతతో వినండి. చెవుల ద్వారా మీ హృదయంలోకి ఈ మంత్రము సింక్ అవుతున్నట్టు ఈ మంత్రాన్ని మీరు ముద్రించుకోండి మీ హృదయంలో. కళ్ళు మూసేసుకుని వినండి. ఓం భూర్భువ స్వః శ్రీం హ్రీం క్లీం తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం శ్రీం కఏల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. మహాక్రాంతికి సంబంధించినటువంటి మంత్రం ఇది. దీని తర్వాత అంటే చిన్న బీజాక్షరంలోని మార్పే, ఇప్పుడు అనుగ్రహ మాల మంత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఓం భూర్భువ స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీం కఏల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. ఓం భూర్భువ స్వః హ్రీం శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీం కఏల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం. కళ్ళు మూసుకుని ఆ మంత్ర తరంగాలలో ఉండుకొని కళ్ళు మూసుకుని ఈ సూర్యచంద్ర అగ్ని విద్యలు, ఇది భారతీయ సంస్కృతికి ఆధారము. సూర్యచంద్రాగ్ని లోచనలు భారతదేశంలోనే లభిస్తారు మనకి. మీరు కూడా ఈనాటి నుంచి దానికి అర్హత సంపాదించిన వాళ్ళు అయ్యారు, కానీ సాధన తపస్సు ఇవి రెండూ లేకుండా ఏ మంత్రము ఫలించదు. మీరందరూ కూడా అద్భుతమైనటువంటి సాధకులుగా స్వయంగా సప్త ఋషుల ప్రేరణలో త్వరలో ఈ విద్యలను నేర్చుకుని ప్రపంచానికి అందజేస్తారు అని ఆశిస్తున్నాను. కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. ఈ సప్త ఋషులు ఈ 20వ శతాబ్దంలో కొంత విశిష్టమైనటువంటి గురుమూర్తులుగా అవతరించి మనకి వాళ్ళ విజ్ఞానాన్ని అందించారు. ఆ గురుమూర్తులు ఎవరు, ఆ గురుమూర్తులు మనకి అందించినటువంటి విజ్ఞానం ఏమిటో ప్రతి 3 గంటలకి ఒకసారి మనం ఇక్కడ ఆరతి పాటలో చేర్చుకుని పాడుతున్నాం. మనం సప్త ఋషులు ఈ మహాక్రాంతి సందర్భంగా భారతదేశంలో మన కాకివాయకి వస్తారు. ఎప్పుడు అంటే మనము దానికి తగిన వాతావరణం తయారు చేస్తే. లేకపోతే రారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే అక్కడ. మన అదృష్టం ఏంటి అంటే వాళ్ళు వస్తారు అని తెలిసింది. వాళ్ళకి ఏ విధమైనటువంటి వాతావరణం కావాలో అది కూడా మనకి తెలుసు. కొంచెం మన మనస్సుల్ని నిగ్రహించుకుని కొంచెము మన కోరికలను పక్కన పెట్టేసి 2 సంవత్సరాల కాలంలో కొంచెం మనము ఈ దిశలో కలిసి మెలిసి ప్రేమగా సహోదరులుగా ఆ ఋషుల యొక్క సంతతిగా మనం ముందుకు అడుగు వేస్తే వాళ్ళకి ఇక్కడ తప్ప ఇంకో చోటు ఉండదు అని నా గ్యారంటీ. అంటే అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఎవరికి తెలియదు, మహామహా పండితులకు కూడా తెలియదు. తెలిసిన దాన్ని ఆచరణ రూపంలో ఎలా పట్టాలో ఒక సక్రమమైనటువంటి ప్లాన్ లేదు. మనము గత 16 ఏళ్ళగా దీని కొరకు ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. ఆ ఋషులందరూ ఈ స్థలాన్ని మనకి సూచించారు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతీయులు ఎంత అదృష్టవంతులో వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఈ ఏరియాలో బంగారం ఉంది అని ఎవడో మైనింగ్ ఎక్స్పర్ట్ వచ్చి బంగారం తవ్వి పైకి తీస్తే అప్పుడు ఆ స్థలానికి విలువ పెరిగినట్టు. ఈ బంగారు స్థలంలో ఎంత దివ్యమైనటువంటి ఆ భారతీయ సంస్కృతి బంగారు పుష్పాలు పుష్పించబోతున్నాయో దానికి మనమందరము ఈ చుట్టుపక్కల గ్రామవాసులతో కలిసి ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తామో తెలుసుకోవటానికి ఆ ఆరతి పాటలోని ఆ సుప్త ఋషులకి ప్రతీకలైనటువంటి ఆ జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వినండి. ఆ గురువులు పేర్లు చెప్తాను ఆ ఋషుల యుగ్మాన్ని. అంటే మిగతా వాళ్ళు మిగతా గురువులు ఋషులకి సంబంధించిన వారు కాదు అని నా అర్థం కాదు. అక్కడ మా కాలేజీలోనూ కెమిస్ట్రీ చెప్తారు, ఆక్స్ఫర్డ్లోనూ కెమిస్ట్రీ చెప్తారు, కానీ మాకు చెప్పిన గురువు గొప్ప. మాకు విషయం అదే. అలాగా మన భారతదేశంలో ఈ 20వ శతాబ్దంలో ఆ ఋషుల ప్రతీకగా నిలిచినటువంటి మహనీయుల్ని గుర్తించండి, దానిని అర్థం చేసుకోండి. మనస్సులోనే వాళ్ళకి నివాళులు అర్పిస్తూ రేపు మనం వాళ్ళకి కట్టబోయేటటువంటి ఈ ఆశ్రమానికి ఎలాంటి బీజాలు వేసుకోవాలో అర్థం చేసుకోండి. మొదటిది, మీరు ఈ శరీరము కాదు అని చెప్తే ఏం లాభం? మీరు కాదు అంటే బయటికి రండి, వ్యాపించండి సర్వత్రా, ఆపుకోకండి, ఏమీ అయిపోరు మీరు, వ్యాపించండి. గురుస్థానంలో ఉన్నటువంటి గురువులు మీరు, ఆ సర్వవ్యాపకత్వము అలా లీనమైపోండి, సర్వత్రా వ్యాపించుకోండి. సముద్రంలో ఉప్పుతో చేసిన బొమ్మ పడితే ఏమవుతుంది అని అడిగాడు రామకృష్ణ పరమహంస. ఏమవుతుంది? సముద్రం అంతా వ్యాపించిపోతుంది, కరిగిపోతుంది. కరిగిపోండి, ఎప్పుడో కాదు ఇప్పుడే. ఇంటికి వెళ్ళి కూర్చొని కరిగిపోతాం ఎందుకు, ఇప్పుడే కరిగిపోండి, కరగండి. ఈ స్థానంలో కరగలిగితే ఇంటి దగ్గర కరగలుగుతారు, అలవాటు చేసుకోండి కరిగిపోవటం. ఉప్పు బొమ్మ సముద్రంలో పడితే ఏమవుతుందో మీ గతి అంతే. పడ్డారు గురువులో, ఇంకా మీరు లేరు. కరిగిపోండి, హాయిగా కరిగిపోండి. మణిపూరక చక్రము దగ్గర ఉన్నటువంటి జ్యోతి, ఈ క్షణము నుంచి కరిగిపోయారు మీరు గురువులో. దయచేసి కళ్ళు తెరిచాక మళ్ళీ బయటకు రాకండి, ఇంకా గురువునే ఉండనివ్వండి అక్కడ. మళ్ళీ మీ సోది, మన వ్యక్తిత్వాలు, మన అహంకారాలు, మన కుచితమైన ఆలోచనలు మళ్ళీ ఎందుకు తెచ్చుకోవటం? కరిగిపోయారు, అలాగే ఉండిపోండి. కరిగిపోయి కళ్ళు తెరిచిన ఆ స్థితిలోనే ఉండండి. కళ్ళు మూసుకుని ఉంటూ అనాహత చక్రము, స్పర్శ,
దివ్య స్పర్శ, గురువు యొక్క స్పర్శ, మన అణు అణువులో గురువు యొక్క స్పర్శ, మన శరీరమంతా గురువు యొక్క హస్తము. ఒక తల్లి మన శిరస్సును నిమురుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ భావన, ఆ స్పర్శ, ఆ ఆనందము, ఆ సుఖాన్ని పొందండి. గురువు యొక్క స్పర్శ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ గురు స్పర్శ అనాహత చక్రము. ఇచ్చేయండి మీ వాక్కుని గురువుకి. ఇంకా సార్థకమైన మాటే మీ నోట్లోంచి వస్తుంది, అప్పుడు మీరు ఏమంటే అది జరుగుతుంది. ఇంచేత గురువు అన్నాడు కనుక మీరు అనేసి గురువు నెత్తి మీద మాటల యొక్క ప్రభావాన్ని పెట్టేస్తే ఏం లాభం లేదు. గురువు స్పందించి మనలో ఉన్నటువంటి ఆ అంతర్యామి స్పందించి మన నోటి ద్వారా ఏదైనా పలికిస్తేనే విశుద్ధ చక్రం ద్వారా మాట్లాడుతాము, లేకపోతే మాట్లాడము. ఎందుకు వాక్శక్తిని దుర్పయోగం చేసుకుంటామో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిరంతరము నేను చెప్తూనే ఉంటా. ఇప్పుడు ఇచ్చేయండి వాక్కుని గురువుకి. ఈ సాధన తర్వాత కళ్ళు తెరిచినా మీరు అంతర్ముఖంగానే ఉండండి, లీనమైపోండి గురువులో. గురువు యొక్క స్పర్శనే అనుభూతి చెందుతూ ఉండండి. కళ్ళు బయటికి కనిపిస్తున్నా దృష్టి అంతర్ముఖంగా, సాయి కళ్ళు చూస్తే, వెంకయ్య స్వామి కళ్ళు చూస్తే, ఓ మహాత్ముడు కళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది అదేంటో ఏం చెప్తున్నాను నేను. నన్ను చూడరు వాళ్ళు, లో దృష్టి ఉంటుంది. మీలో కూడా వాళ్ళకి ఆ పరమాత్మ కనిపిస్తాడు. ప్రయత్నించండి అలా చూడటానికి, ప్రయత్నించండి. ఇక్కడున్న రోజుల్లో ఇంటి దగ్గర కుదరదు ఎలాగో, ఇక్కడ కూడా ఇంటిలాగే ఉంటే అట్ట. మీరు ప్రయత్నించండి. వాక్, మాట్లాడం. ఎప్పుడు మాట్లాడతాం? అసంకల్పితంగా. గురువు మన నోటి ఏదైనా పలికిస్తే, కొన్ని సంస్థలలో కొంతమందికి అలవాటు ఉంటుంది నేను చెప్పటం లేదు గురువు చెప్తున్నాడని, నేను చెప్పటం లేదు అని మీ నోట్లోంచి మాట వస్తేనే అర్థమైంది మీరున్నారని. అక్కడ ఇంకా మీరు గురువు పలికేది ఏముంది నా మొహం? అంచేత నటనలు వద్దు. అసంకల్పితంగా మీ నోటిలోంచి వస్తే మీకే తెలియదు ఏమొచ్చిందో. మీకు తెలిసింది అంటే నువ్వు కూడా అక్కడ ఉన్నావు ఆ వాక్ వస్తున్నప్పుడు, ఇంకా అది వేస్ట్. అది నీ వాక్ అయింది, గురువు వాక్ అవ్వలేదు. దయచేసి దీన్ని గమనించుకోండి. చాలా చోట్ల మనం ఈ తప్పు చేస్తాం. నీకు తెలియదు గురువు పలికిస్తే, నీకెట్లా తెలుస్తుంది? నువ్వు లేవుగా. నీకు తెలిసింది అంటే నువ్వు ఉన్నావు అక్కడ. వాక్ విశుద్ధి ఇచ్చేయండి గురువుకి. చాలా జన్మలలో అద్భుతంగా మనం ఈ వాక్ని ఉపయోగించుకొని అనేక మందికి బాధ కలిగించాం. ఇంకా ఆపండి అది. ఈ వాక్ని మనం ఉపయోగించాం, గురువుకి ఇచ్చేస్తున్నాం మనం. ఎంత హాయిగా ఉంటుందో కంఠం వద్ద వాక్ని ఇచ్చేస్తే. ఆలోచించు చూడండి, కంఠం వద్ద ఆ రిలాక్సేషన్, ఆ విశ్రాంతి. అమ్మయ్యా ఇంకా మాట్లాడక్కర్లే. జ్యోతిని ఆజ్ఞాచక్రము, గురువు యొక్క ఆజ్ఞకు సమర్పణ. ఐదు ఇంద్రియాలను, శబ్ద స్పర్శ రూప రస గంధ, విశుద్ధ చక్రం వరకు ఉన్నటువంటి ఈ పంచతన్మాత్రలను గురువు ఆజ్ఞకు సమర్పణ. ప్రతి మహాత్ముని చరిత్రలోనూ కొన్ని సంవత్సరాల గ్యాప్ కనిపిస్తుంది మనకి. సిద్ధిసాయి జీవితంలో 12 సంవత్సరాలు, జీసస్ క్రైస్ట్ జీవితంలో కూడా 12 సంవత్సరాలు, వెంకయ్య స్వామి జీవిత చరిత్రలో 13 సంవత్సరాలు. ఈ గ్యాప్లో వాళ్ళు ఈ సమర్పణ చేసుకున్నారు. గురువు ఆజ్ఞకి మాత్రమే బద్ధులై జీవించేటటువంటి టెక్నిక్ నేర్చుకున్నారు వాళ్ళు ఈ సంవత్సరాలలో. ఇది నేర్చుకోండి మీరు, ప్రయత్నించండి. గురువు ఆజ్ఞ లేనిదే ఏ పని చెయ్యము. చాలా విచిత్రంగా ఉంటుంది ఆ జీవితం. చాలామంది మనల్ని మూర్ఖులు అనుకోవచ్చు, పిచ్చివాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆ పిచ్చి మంచిది. తెలివైన ఈ మూర్ఖుల జీవితాలు, ఈ తెలివైన మూర్ఖుల యొక్క ఒపీనియన్స్ కంటే గురువు యొక్క ఆజ్ఞ, గురువు యొక్క అనుగ్రహం అనేక రెట్లు మేలు మనకి. ఆ ఆజ్ఞకి సమర్పణ చేసుకుని మళ్ళీ మెల్లిగా కిందకొద్దాం. ఆజ్ఞ విశుద్ధి అనాహతం. మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం, అంతర్యాత్ర, సావిత్రి సాధన, గురువు ఆజ్ఞా చక్రస్థానానికి వచ్చేయండి. అక్కడి నుంచి అంతర్యాత్ర మొదటిది మనస్సు గురువుకి సమర్పణ, రెండవ మజిలి బుద్ధి గురువుకి సమర్పణ, మూడవ మజిలి చిత్తము గురువుకి సమర్పణ, నాలుగవ మజిలి సహస్రారము అహంకారము గురువుకి సమర్పణ. మళ్ళీ వెనక్కి అహంకారము సహస్రారము గురువుకి సమర్పణ, చిత్తము గురువుకి సమర్పణ, బుద్ధి గురువుకి సమర్పణ, ఆజ్ఞాచక్రం వద్ద మనస్సు గురువుకి సమర్పణ. ఆ సమర్పిత స్థితిలో కొన్ని నిమిషాలు ఉండిపోండి. అదే స్థితిలో ఉంటూ కళ్ళు తెరుద్దాం, కానీ సమర్పణ భావాన్ని పోగొట్టుకోకండి. ఇంకా అలా ఉండిపోండి. ఏ పని చేసినా, భోజనం చేసినా, మంచినీళ్ళు తాగినా, ప్రహ్లాద చరిత్రలో పోతన గారు చెప్తారు, నీళ్లు తాగుతున్నా, ఆహారం తీసుకుంటున్నా కూడా ఆ స్మరణ మానడు. మీరు మానకండి. ఇక్కడి నుంచి నిరంతరము ఆ స్మరణలో ఉంటూ మెల్లిగా కళ్ళు తెరిచి మనమందరము కూడా గురువు యొక్క చేతనత్వంలో కలిసిమెలిసి జీవిద్దాం. స్వస్తి.